సగం. మీకు నేను కదా అందరం అలా అయిపోయాం, వాడు వీడు అనడానికి లేదు. ఇప్పుడు వెళ్ళామా మందులు మయం అన్నమాట. మనిషి యొక్క డబ్బంతా పూర్వకాలంలో సంపాదించి లోకంలో దానం చేయడానికి ఉపయోగపడేవి. ఇప్పుడు కలియుగంలో దానం చేసే అవకాశం ఎక్కడుంది? పొరపాటున ఒక్కసారి కొన్ని కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళామా, ఆ హాస్పిటల్కి వెళ్ళిన తక్షణం ఇంకా వాడి జీవితంలో ఏం మిగలదు, పూర్తిగా చివరి వెంట్రుకు తగ్గ గురిగాక అప్పుడు వదిలేస్తారు. ఇంటికి వచ్చాక ఈ పిల్లలకి మిగిల్చేది ఏం లేదు. ఒక 50 ఏళ్ళు కష్టపడి వ్యాపారం చేసో ఉద్యోగం చేసో సంపాదించిన డబ్బంతా కూడా ఒక 1 ఏడాది అనారోగ్యమునకు అప్పుల ఆసుపత్రి పాలై ఇంటికి వచ్చాక తెప్పలు తప్పక ఏమైపోతాడో తెలియదు అనమాట వాడు. అసలు అలా తయారు చేశారు. నాకు ఎంత ఆశ్చర్యం ఏంటంటే, కొంచెం ఒక పెద్ద ఆవిడికి ఆయాసం వస్తే ఆవిడ తీసుకెడితే వారం రోజులు చికిత్స చేసి 11 లక్షలు లాగి 14 రోజులు శవాన్ని అప్పగించారు. కేవలం 14 రోజులు శవం బయటకు వచ్చింది. ఈ 11 రోజులు చికిత్స ఏం చేశారో తెలియదు. మొత్తం ఖర్చు చూస్తే 11 లక్షలు శవం ఇంటికి వచ్చింది. రావడానికి ఇంకోటి వెరసి మా అమ్మగారిని బెంగళూరు నుంచి ఇక్కడికి తేవడానికి మా అందరికి 15 లక్షలు అయ్యింది. పోనీ అమ్మగారిని అప్పగించారా? 14 రోజులు శవాన్ని అప్పగించారు. ఇంకేం చెప్తాం మనం? అలా తయారయ్యారు హాస్పిటల్స్. వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్స్లో కొంతమంది మహాత్ములు ఎప్పుడు ఉంటారు. నేను చెప్పేది కొద్దిమంది ఇలాంటి దౌర్భాగ్యుల వల్ల భయం వేసిపోతుంది ఆసుపత్రి అంటే. అందువల్ల ఆసుపత్రి పాలు అవ్వడం కంటే మనిషికి ఇంకా దుర్నరకం మరొకట్లేదండి. నేను మాత్రం ముందే చెప్పేశాను, అటు సూర్యుడు ఇటు పడుతున్నా సరే ఆసుపత్రికి మాత్రం నన్ను తీసుకెళ్ళడానికి వెళ్ళేది. అసలు నాకు అవకాశం ఇవ్వడు దేవుడు ఎలాగో. మనందరం భగవంతుడిని రోజు ఏమని ప్రార్థించాలి చెప్పండి? మీరందరూ అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవితం, దేహాంతే తవ సాయుజ్యం, దేహిమే పార్వతీపతే. నేను చెప్పినట్టు అనాలి. అనాయాసేన అనగానే మీరు మరణం అంటే మీకు మరణం వస్తుంది. ఆ మాట అనకూడదు, అనకూడదు పొరపాటును కూడా. అనాయాసేన మరణం నేను చెబుతుంటే ముందే నేను అనాయాసేన అంటే అనాయాసం వదిలేసి ఉట్టి మరణం కోరుకుంటాడు ఏంటండి? ఇదేం భక్తులు దొరికారు నాకు అర్థం అట్లా మాయిదారు తొందరపాటు వీళ్ళును అంటే చెప్పేదాకా కూడా ఆగలేరు. ఆ మరణం ఒకటి వాడికి వచ్చింది, అచ్చి చాలా పెద్ద పొరపాటు. ఇలా చెప్పది మీకు అర్థం కావటం, అందుకని కొంచెం కఠినమైనా సరే చెప్పాల్సిందే. మళ్ళీ ఇంకోసారి చెప్పండి, అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవితం, దేహాంతే తవ సాయుజ్యం, దేహిమే పార్వతీపతే. ఇలా చెప్పండి. అంతేగాని నేను అనాయాసేన అనగానే మీరు మరణం అంటే అది కోరుకోవడమా? వినాదైన్యేన నేను అనగానే జీవితం, జీవితం కోరుకుంటావా? మరణం జీవితమేనా? ఇలా అయితే ఎలాగా? అప్పుడు దేహమే పార్వతీపతి అంటే మరణం దైన్యం ఇస్తాడు ఆయన. అలా కాకుండా పూర్తిగా చెప్పనిచ్చేదా కొంచెం ఓపిక పట్టాలి. ఎన్నిసార్లు చెబుతున్నా శ్లోకం ఏదో మొక్కొచ్చి పోనీ పురాణం చెప్పండి అంటే చెప్పరు, ఆ మధ్యలో అందుకుంటారు. అలా ఒకళ్ళిద్దరు అందుకుని నా బుర్రంతా పాటు చేస్తున్నారు. దానికి నేనేమో మళ్ళీ స్పందించకుండా ఉండలేము. ఎన్నిసార్లు చెప్పినా పునర్మూషికో భవా అని. ఓ శిష్యుడు ఉండేవాడు, నేనేం చెప్పినా సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. వాడి బుర్ర వాడిదే, ఆ బుర్ర ఏదో విచిత్రమైన బుర్ర అనమాట. వాడు నాకంటే పెద్దవాడు వచ్చింది తెప్పలో. నాకేమో 1977-79లోనే పురాణాలు చెప్పడం, శిష్యులు తయారు చేయడం అలవాటు. 1977 అంటే నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఆ 7వ తరగతి చదువుతున్న రోజుల్లో, 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న రోజుల్లో 40 ఏళ్ళు ఆయన ఉండేవాడు పాపం. ఆయనకి పెళ్ళి అవ్వలేదు, నా దగ్గర భగవద్గీత నేర్చుకునేవాడు. ఆయనకి ఎందుకు పెళ్ళి అవ్వట్లేదో నాకు బాగా తెలుసు. కనుక నేనేమన్నానంటే, పెళ్లి చూపులకు పెడుతున్నప్పుడు నీ మాటల వల్ల నీకు పెళ్ళి అవ్వట్లేదురా, కొంచెం నేను జాగ్రత్తగా చెప్పిన మాటల ప్రకారం చెయ్యంటే అలాగే చేస్తాను గురువుగారు అన్నాడు. పెళ్లి చూపులకు వెళ్ళగానే నువ్వేం చేస్తావంటే చెప్పులు బయట విడిచిపెట్టు, లోపల కుర్చీ వేస్తారు, కూర్చో పెళ్లి కొడుకు అంటారు, కుర్చీలో నువ్వు కూర్చో, అప్పుడు నీకు పెళ్ళి అవుతుంది అన్నాను. వీడు గురువుగారు చెప్పారు, పెళ్లి చూపులకు వెళ్ళగానే చెప్పులు బయట పెట్టాలి, నేను కుర్చీలో కూర్చోవాలి, కుర్చీలో చెప్పులు పెట్టాలి, నేను బయట కూర్చోవాలి, ఇలా అనుకున్నాడు వీడు. తీరా పెళ్లి చూపులకు వెళ్ళగానే వాళ్ళు పెళ్లి కొడుకు గారు రెండు అన్నారు. ఆ ఇంట్లో పాప ఆ పెళ్లి కూతురు కూడా 40 ఏళ్ళు, ఆవిడికి పెళ్ళి అవ్వట్లేదు, అందుకని పిచ్చాడు దొరికాడు కదా అని తీసుకెళ్ళారు. వీడికి గురువుగారు చెప్పింది మర్చిపోయాడు. నేను చెప్పింది, నేను చెప్పులు బయట విడిచి కుర్చీలో నువ్వు కూర్చోరు అంటే, వీడేం చేశాడు, చెప్పులు పట్టుకొచ్చి కుర్చీలో పెట్టి బయట కూర్చున్నాడు. ఆ సంబంధం గీకుడు. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పినా మర్చిపోయేవాడు. వెళ్ళగానే అత్తగారికి మామగారికి నమస్కారం చేసి పెళ్లి కూతురికి చిరునవ్వు నవ్వుతూ, చూడరా పెళ్ళి అవుతుందన్నా ఇంకో సంబంధానికి వెడితే. వీడేం చేశాడు, వెళ్ళగానే పెళ్లి కూతురికి దండం పెట్టి అత్తగారు అత్తగారు అన్నాడు. ఆవిడకేసి వెకిలి నవ్వునవాడు. పెళ్లి కూతురు చూసి చిరునవ్వు నవ్వరా, అత్తగారికి మామగారికి దండం పెట్టంటే వాళ్ళకేసి వెరినవ్వు నవ్వుతాడు, ఈవిడికి దండం పెట్టాడు. ఈ సంబంధం కూడా గీకుడు. ఇలా అయిపోయింది. అలాంటి శిష్యులు ఉంటారని విన్నాం కానీ మళ్ళీ ఇక్కడ తయారైతే ఎలాగా? కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని కథలు, ఎన్ని నా జీవితంలో చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పడం వల్ల, ఉపదేశం చేయడం వల్ల ఎన్ని రకాల శిష్యులు మాకు ఆ చుట్టుపక్కల. చేతికి ఒక్క ఉంగరం విన్నా లేకపోతే పిల్లని ఇచ్చేవారు కాదు. అయితే సొంత ఇల్లు ఉండాలి లేదా ఉంగరం ఉండాలి. అందుకని ఓసారి ఏం చేశాను, ఓ శిష్యుడికి పెళ్ళి అవ్వబోతుంటే ఓ పాతికేళ్ల కుర్రాడు వాడికి పెళ్ళి అవ్వట్లా ఇలాంటి ఆయన్ని పక్కకి పంపించి, ఈ కశ్యప్ గారు లాంటి ఆయన్ని, ఒరే కశ్యప్ నాయన నీకు పుణ్యం ఉంటుందిరా నాయన, ఈ కుర్రాడితో వెళ్ళు, నా ఉంగరం ఒకటి ఎరువు ఇస్తాను, ఆ ఉంగరం వాడు తేలికి పెట్టు, ఏదో రకంగా పెళ్లి చేయించంటే ఈయన ఏం చేశాడు, కూడా వెళ్ళాడు. పెళ్లి సంబంధానికి వెళ్ళారు. వెళ్ళగానే ఈయనే పెళ్లి కొడుకండి, ఉంగరం కూడా ఈయనదేనండి అన్నాడు. ఉంగరం కూడా ఈయనదేనండి అంటే రెండుసార్లు వాళ్ళకి అనుమానం వచ్చింది. ఏమండీ పెళ్లి కొడుకు ఈయనే, ఉంగరం ఆయనదేనండి, ఉంగరం ఆయనదేనండి సుమండి అన్నాడు. దాంతో వీళ్ళకి అనుమానం వచ్చి పెళ్లి కొడుకుని, ఒరే నిజం చెప్పరా అంటే మా గురువు గారు ఇచ్చారండి అన్నట్ట. ఉంగరం కూడా లేదు, గురువు గారు ఉంగరం ఎరువు పట్టుకొస్తావా అని ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. వాడు బయటికి రాగానే, ఏం కశ్యప్ గారు నా పెళ్లి పాడు చేసావు, అసలు ఉంగరం సంగతి తిరిగేందుకు అన్నాడు ఈయన. సరే ఈసారి ఏం చేశాడు, ఇంకెప్పుడు ఉంగరం ఎత్త సంగతి ఎత్తనులే అన్నాడు. రెండో సంబంధానికి వెళ్ళాడు. వెళ్ళగానే ఈయన పెళ్లి కొడుకండి, ఉంగరం సంగతి మాత్రం నన్ను అడక్కండి, నాకు తెలియదు అన్నాడు. మళ్ళీ ఉంగరం సంగతి నన్ను అడక్కండి, ఈయనల్లా ఉంగరం సంగతి నన్ను అడక్కండి అన్నాడు. దాంతో ఈ సంబంధం కూడా గీకుడు. అంచేది ఈ వెళ్ళేవాళ్ళు కూడా ఇలాగ పాటు చేస్తారు కొంతమంది. రకరకాల శిష్యులు, రకరకాల గొడవలు, ఇవన్నీ పక్కన పెడితే వైద్యములో ఆయుర్వేదం, ప్రాకృతిక వైద్యం చాలా మంచిది. ప్రకృతి చాలా తొందరగా, మూర్ఖుండాకు ఒంటికి రాయండి, చక్కగా పుళ్ళుండో దురదలుండో ఎంత సుఖం. రాత్రిపూట వేపాకులు ఇంట్లో కాస్తలా పొక్కెంత పెడితే ఒక్క దోమ ఉండదు. పసుపుని పొగబెట్టండి, దోమలు తెచ్చిపోతాయి. ఒంటికి పడుకునే ముందు నూనె పసుపు కలిపిన లేపనం రాసుకుంటే తెల్లారేసరికి ఒళ్ళు నిగనిగలాడిపోతుంది. అందులో ముఖ్యంగా ఈ కాళ్ళకి రోమాలు ఉన్న స్త్రీలకు అది ఎంతో గొప్ప ఔషధం తెలిసిన మంచి పసుపు, అంటే ఈ కెమికల్స్ పసుపు కాదు, నూనెలో బాగా ముద్ద చేసి ఒళ్ళ ఈ కాళ్ళకి రాసేసుకుంటే కాళ్ళు నున్నగా ఎంత బాగుంటాయో. పూర్వం అతిరోమములతో, కాళ్ళ రోమాలతో బాధపడే స్త్రీలకు ఇది వైద్యం చేయడం నేను కళ్ళారో చూశాను. నేను ఆయుర్వేదం నేర్చుకున్నాను కాబట్టి చెబుతున్నా. దాంతో కొద్ది రోజులకి ఆ కాళ్ళు నున్నగా ఉంటాయి, రాత్రి దోమలు కొట్టవు. అసలు మాట వరుసకు కూడా పసుపుతో కలిసిన నూనె వాసన తగిలితే దోమ భయపడి పారిపోతుంది. ఇవన్నీ ఎంత చిట్కాలు ఎంత హాయి, అవి మానేసి ఆల్అవుట్ పెడుతున్నాం, ఆ ఊపిరి పీలుస్తున్నాం, మనం ఆల్అవుట్ అయిపోతున్నాం. ఈ కెమికల్స్తో వచ్చే నష్టం ఇదన్నవాడు. అందువల్ల ఎప్పుడైనా గాయం అయితే టక్కన జిల్లేడు పాలు పోసి జిల్లేడాకులు నలిపి పైన కట్టు కడితే చెక్క చెక్క తగ్గిపోతుంది అది. అనగానే బృహస్పతిని ఆ కట్టు కట్టమన్నారు. ఆయన గొడ్డలు లాగేసి పాలు పోసి కట్టు కట్టి ఒక్క మూడు రోజులు మాత్రం ఆవు పాలు పచ్చంగా పుచ్చుకో, రోగం తగ్గుతుంది అనగానే అలాగే. కానీ ఈ కొండ మీద నేను ఉండాలి, నాకు కాస్త స్థలం ఇవ్వా, ఈ గాయం తగ్గడం కాదు, కలియుగంలో కొంతకాలం పాటు ఇక్కడ ఉందాం అనుకుంటున్నాను అనగానే ఆ ఒక్కటి అడక్కు. గాయానికి వైద్యం కావాలంటే చేయించాను, ఇంకేమన్నా కావాలంటే ఇస్తాను. నా కొండ మీదకు నువ్వు చేరావనుకో, ఇక నిన్ను చూసిన కళ్ళతో నన్ను చూడరు, రాజును చూసిన కళ్ళతో మొగుడు చూస్తే మొత్త బుద్ధలో సామెత వచ్చింది. నువ్వు ఏకంగా లోకానికి రాజువి, రాజాధిరాజువి, పరమసుందరాకారుడివి, నేను వరాహాకారాన్ని. ఇంకా ఈ భూదేవి శ్రీదేవి నీ వెంట పడతారు, కొండ మీదకు వచ్చిన వాళ్ళు నన్ను పూజించరు, నిన్ను పూజిస్తారు, నా మాట విను అనగానే, లేదు లేదు. అప్పుడు ఇదేం మాట మాట్లాడావు, మన ఇద్దరం ఒకటే, నీ కొండ మీద ఉన్నా నీకు అండగా ఉంటాను, లాభాన్ని తెచ్చిపెడతానన్నట్ట. లక్ష్మి నన్ననసియున్న ధనము నీకిత్తు, ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ లక్ష్మీదేవి నా దగ్గరకు వస్తుంది. లక్ష్మి నా దగ్గరకు రాగానే కావలసినంత డబ్బు నీకు ఇస్తాను, నీకు మంచి భోజనం పెట్టిస్తాను అనగా, అనిహరి పల్కగా విని మహామహుడైన వరాహదేవుడిట్లనీయే, ఇదేటి మాటలు ఇప్పుడు అర్థమసంగక భూమినీయ, ఇప్పుడు దొరికాడు ఈయన. అందుకని వరాహస్వామి వారికి ఆలోచన వచ్చింది, ఈయన ఏదో రకంగా భూమి లాక్కుందాం అనుకుంటున్నాడు ఈ కొండ మీద. ఈయనకి కాస్త ఇచ్చామంటే ఇహ తర్వాత నన్నే గెంటేసి మొత్తం భూమి లాక్కుంటాడు. భవిష్యత్తులో లక్ష్మి నా దగ్గరకు వస్తుంది, అప్పుడు డబ్బిస్తానంటున్నాడుగా, కాబట్టి ఒక కండిషన్ పెడదామని. లేదు, నేను ఇక్కడ భూమి అమ్మాలంటే నాకు ముందు డబ్బు చేతిలో పెట్టాలి, అరువు బేరాలు లేవు, పేటీఎంలు ఇక్కడ పనిచేయవు, ఇక్కడ డైరెక్ట్గా క్యాష్, నా చేతిలో రూపాయలు పెట్టు, నీకు భూమిని ఇస్తానన్నాడు. అప్పుడు మాధవుడు అన్నాడు, అదేమిటయ్యా డబ్బు నా దగ్గర లేదని తెలిసి ఇలా మడత పేచి పెడతావా అని నవ్వుతూ, ధరాతలం వొనరగని అధీన మగుచున్నది కొంచెము నాకు అసంగవే, ఈ భూమి అంతా నీది. భూమి అంతా నీది అంటే అర్థం ఏమిటో తెలుసు కదా, వరాహస్వామి వారి తొడ మీద ఒక భూదేవి కూర్చుంది, అంటే భూమి నీది. భూమిని అధీనం కాబట్టి నిన్ను నడక్కుండా నేను ఇక్కడ ఉండకూడదు కాబట్టి అడుగుతున్నాను. ఇంత భూమి ఉంది కదా, ఇదంతా కట్టుకుపోతావా నీతో, నాకు కొంచెం ఇవ్వవా ఉండడానికి అన్నాడు. ఎంత ఇస్తే అంతే, నీకేం అన్యాయం చేయను. నువ్వు నాకు 8 అడుగులు ఇచ్చావనుకో, ఆ 8 అడుగుల్లోనే ఉంటాను, అంతేగాని సరిహద్దులు మార్చేయను. చాలా సుస్పష్టంగా వెంకటేశ్వరుడు చెప్పాడు అక్కడ. ఎంతయు నిచ్చిన అంతలో నేనుండి జీవనోపాయంబు చేయు కొరకు నరుని చందంబుగా నటించి ఇచటికి నరుల రప్పిల్చి నీకెరవుగాను. నువ్వు నాకు ఎంత ఇస్తే అందులోనే ఇల్లు కట్టుకుంటా, ఇల్లు కట్టుకోవడమే కాదు నీకు మంచి లాభం చేకూరుస్తాను. ఏమిటో తెలుసా, అది నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు నా దర్శనానికి జనాన్ని రప్పిస్తా, జనాన్ని ఆకర్షిస్తా. వచ్చినవాడు నన్ను చూచాక ఏదో ఒకటి నా హుండీలో వేయకుండా పోడు, వాళ్ళందరినీ దోచేస్తాను బాగా. కలియుగాంతం వరకు వాళ్ళ సొమ్ములు ముడుపులు లాక్కుంటాను. ఒడుక్కున్న వాటిల్లో 3/4 నీకు, 1/4 నాకు. నీకు రోజు పంచామృత స్నానం ఏర్పాటు చేయిస్తాను. భవిష్యత్తులో నేను దేవుడిగా ఈ కొండ మీద ఆలయంలో వెలసాక మొదటి నైవేద్యం నీకు, ఆ తర్వాత నైవేద్యం నాకు. ఎక్కడైనా అభిషేకం నీకు, తర్వాత అభిషేకం నాకు. మొదటి లడ్డు నీకు, తర్వాత ఫుడ్ నాకు. నీకే గడ్డు సమస్య రానివ్వను అనగా ఆయన చిరునవ్వు నవ్వి, నీకు ఇక్కడ వసతి ఇవ్వాలంటే ఇక్కడ ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ దగ్గర కూడా వెళ్ళి అనుజ్ఞ తెచ్చుకోవాలి. ఈ ప్రాంతంలో ఒక పరమ పూజ్యురాలు, ఒక యోగినీ మాత, ఇలాంటి పిచ్చావిడ ఒక ఆవిడ ఉంది, ఒకళ్ళ మాలిక ఆవిడ. ఎంత ప్రేమో, ఇక ఎవరైనా పెద్దలు వస్తే వాళ్ళకి పెట్టడం తప్ప వాళ్ళ దగ్గర పుచ్చుకోవడం చేత కాదు, మొత్తం తన ఇంటితో సైతంగా ఇచ్చేస్తుంది ఆవిడ. ఓ చిన్న గుడిసి వేసుకుని ఆశ్రమంలో, అందులో శ్రీమన్నారాయణుడిని పెట్టుకున్నది, ఆయన్ని పూజిస్తోంది. శ్రీకృష్ణుడు అంటే ఆవిడకి ప్రాణం. ఆ కృష్ణుడిని పూజిస్తున్న తల్లి యొక్క అనుజ్ఞ నువ్వు తీసుకోగలిగితే, ఆవిడని మెప్పిస్తే నీకు స్థలం ఇస్తానని కండిషన్ పెట్టాడు వరాహస్వామి. అసలు ఈయన ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు ఇక్కడికి? శ్రీనివాసుడు అంత తేరిగ్గా వస్తాడో, వస్తే ఎన్ని కారణాలు ఉంటాయి. అందులో ఒక కారణం యశోదాదేవి. పూర్వం యశోదాదేవి నందపత్ని, వసువులు అనే పేరుతోటి దేవతలలో ఒక జాతి వాళ్ళు ఉన్నారు. ఆ వసువులలో 8 మంది వసువులు బాగా ప్రసిద్ధికెక్కారు. ఆ వసువులకి రాజుగారు నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ద్రోణుడు, ఆయన భార్య పేరు ధర. అవనీశ విను ద్రోణుడనువాడు వసువుల యందు ముఖ్యుడు ధర అతని భార్య వారినిద్దర బ్రహ్మ వసుధపై జన్మింపుడంచు వంచిన వారలతని చూచి విశ్వేశ్వరుండైన విష్ణు సేవారతి మాకిచ్చితేనియు మహిజనిల్తు మనవుడు నట్ల కాకనియే ఆ వెల్పుల పెద్ద, అట్ల కాకనియ వెల్పుల పెద్ద ఆ ద్రోణుడీ నందుడై జనిల్చ ధరయ సోదయ్య ధనుజేంద్ర వైరియు కమల గర్భుమాట గారవిల్చి తల్లిదండ్రులను చుతగవారి మన్నించే అధిక భక్తి వారు నలరిరిట్లు. ఒకప్పుడు ఈ వసువులకు నాయకుడు ద్రోణుడు అనేవాడి దగ్గరకి బ్రహ్మదేవుడు వచ్చాడు. ఓ ద్రోణ, నీ భార్య ధరతో పాటు నువ్వు భూలోకంలో కొంతకాలం మానవుడిగా జన్మించు, శ్రీమన్నారాయణుడికి నువ్వు సేవ చెయ్యి అనగా, అప్పుడు ఆ ద్రోణుడు అన్నాడు, బాబో ఈ మానవ జన్మ చాలా లోపభూయిష్టమైనది, పాపభూయిష్టమైనది. ఈ మానవ జన్మలో కులాల పెచ్చ, మతాల పెచ్చ, ఎవడికి వాడు నేనే గొప్పవాడిని అంటాడు. ఏ మాట మాట్లాడితే ఎవడు యుద్ధానికి వస్తాడో తెలియదు. పుట్టడం ఒక దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం. పుట్టడం ఒక దుఃఖం అయితే వార్ధక్యం మరీ దుఃఖం. వార్ధక్యంలో రోగాలు వస్తాయి, కళ్ళు కనిపించవు, పళ్ళు రుచికి ఉపయోగపడవు, ఊడిపోతూ ఉంటాయి, కట్టుడు పళ్ళు ఉంటాయి, కట్టుడు పళ్ళతో తంతికెళ్ళి తినలేం, గొంతి కడ్డం పడుతుంది, నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాధ, వేసుకోకపోతే బాధ. కళ్ళు పళ్ళు పక్కన పెడితే అసలు ఒళ్ళే మంది కాకుండా అయిపోతుంది వార్ధక్యంలో. అన్ని రోగాల్లోకి పెద్ద రోగం ముసలితనం అనే రోగం, అదో పక్కన పెడితే దాంతోపాటు చావు. ఈలోపు మళ్ళీ మధ్యలో ఉందని లేదని, గొప్పని కాదని, చదువని ఇంకోటని, ఈ విధంగా నానా గందరగోళాలు. ఇన్ని గందరగోళాలు పోయి డబ్బు పోగేసేసరికి వార్ధక్యంలో రోగాల బారిన పడి ఈ పోగేసిన డబ్బంతా మందులకి పెడతాం. అంటే డబ్బు దేనికి? జబ్బు కోసం. డబ్బు లేకపోతే ఒక జబ్బు, పెరిగితే జబ్బు. ఈ విధంగా చివరికి వచ్చరికి గుండెకాయ లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకోవడం మానేసి డబ్బు డబ్బు అని కొట్టుకుని చివరికి ఆగిపోతుంది. మళ్ళీ పుడతాం, మళ్ళీ పెరుగుతాం. ఎందుకు వచ్చింది ఈ బాధ? ఈ జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని వేదాంతం చెబుతున్నది. పుట్టడం దుఃఖం, వార్ధక్యం దుఃఖం, భార్యాభర్తల సంబంధం దుఃఖం, అసలు సంసారమే ఓ మహాసముద్రం. ఇందులో సముద్రంలో కెరటాలు లేచిపోతున్నట్టుగా ఈ సంసారం అనే సముద్రంలో కష్టాలు సుఖాలు వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి. ఈ బాధలు పడలేము. నాకు మానవ జన్మొద్దు, దేవతలుగా ఉన్నాం, సుఖంగా ఉంది. దేవతలకు ఎందుకంటే ముసలితనం ఉండదు, ఎప్పుడు 30 ఏళ్ల వయస్సు వాళ్ళ కింద ఉంటారు. ఆకలి ఉండదు, దాహం ఉండదు, అమృతం తాగొచ్చు, సుఖంగా భార్యాభర్తలు విమానాల్లో తిరగచ్చు. ఈ వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, ఎయిర్ టిక్కెట్లు కొనుక్కోక్కర్లేదు, బకెట్లు తన్నక్కర్లేదు, ఆకలి లేదు, దాహం ఉండదు, ఏముండదు, ఎంత సుఖం, దేవతా సుఖం. దేవజన్మని విడిచిపెట్టి మానవ జన్మ ఎత్తను నేననగా ఆయన పక్కపక్కను నువ్వు అన్నది నిజమే. మానవ జన్మలో ఎన్నో లోపాలు ఉన్నాయి, కానీ మానవ జన్మలో ఒకే ఒక్క సుఖం ఉన్నది, అదే హరినామస్మరణ. యజ్ఞాలు చేసి పురాణాలు విని మోక్షం పొందాలంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి పుట్టవలసిందే. దేవతలకు మోక్షం లేదు, సుఖాలే. కానీ మానవుడి పుట్టి అది కూడా పద్మాగర్ గారు పురాణాలు చెబుతున్నప్పుడు ఇంట్లో కూర్చోకుండా వింటే, అప్పుడప్పుడు నేను అర్చనలు చేస్తూ ఉంటే, యజ్ఞాలు చేస్తూ ఉంటే, కాస్త దాన ధర్మం చేస్తూ ఉంటే, ఏదన్నా అంటే గురువుల ఇళ్ల మీద దాడి చేయకుండా ఉంటే ఈ జన్మలో మోక్షం పొందుతాం, లేదా వాడికి మళ్ళీ జన్మ తప్పదు. కాబట్టి మోక్షం ఇచ్చే భూమి చాలా గొప్పది. కొంతకాలం నా ఆజ్ఞాబద్ధుడవై భూలోకంలో జన్మించగా అప్పుడు ఆయన అన్నాడు, నేను ఉట్టిదే జన్మిస్తానా? విశ్వేశ్వరుడైన విష్ణువుని 8 ఏళ్ల వరకు బాల్యలీలలు చూస్తూ సేవించే భాగ్యం ఇమ్మన్నాడు. ఆయన తథాస్తు అన్నాడు. ఆ ద్రోణుడు నందుడై పుట్టాడు. ఆయన భార్య ధర యశోదగా మారింది. బాల్యలీలలేగా చూడాలనుకున్నాడు ఆయన. 8 ఏళ్ల వరకే బాల్యం అంటే, ఇంకా తర్వాత నుంచి అది బ్రహ్మచర్య దీక్షతో చదువుకోవలసిన కాలం. అందుకే 8 ఏళ్ళు వచ్చే వరకు కృష్ణుడు అక్కడున్నాడు, వాళ్ళ చేత సేవ చేయించుకున్నాడు. వాళ్ళు ఎన్ని చేసితే అవన్నీ కూడా తనకి అదొక సేవ అనుకున్నాడు. వాళ్ళు పెట్టిన వెన్న తిన్నాడు, మన్ను తిన్నాడు, అన్నీ సమానంగా చూశాడు. ఎంత ఆనందం పంచాడు! యశోదానందులు వంటి యోగజాతకులు ఈ సృష్టిలో ఉండరు. ఆ 8 ఏళ్ళు వాళ్ళకి క్షణాల్లో తొలిపోయింది. ఎన్నెన్ని లీలలు చూపించాడు, నోట్లో లోకాలు చూపించాడు. తల్లి రోటికి కడితే ఆ రోటి తీసుకెళ్ళి ఈడ్చి చెట్లు కూలగొట్టి వాటికి శాప విముక్తి కలగజేశాడు. కానీ ఆ తర్వాతే వచ్చింది తెప్పలు. ఈ బాల్యలీలలు చూసే యోగం కావాలని కోరుకోవడం వల్ల ఈయనకి 8 ఏళ్ళు దాటాయి. ఇంకా మళ్ళీ ఉపనయనం దగ్గర నుంచి ఏ పెళ్ళికి తల్లిని పిలవలేదు. వాళ్ళమ్మ యశోద మాట వరసకు కూడా ఒక్క పెళ్లి చూడలేదు. పాపం ఆయనకి 16,108 మంది భార్యలు, ఇందులో ఒక్క పెళ్లికి తల్లికి ఇన్విటేషన్ లేదు. ఆవిడ చూడలేకపోయింది. చివరి రోజుల్లో కృష్ణుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది. నాయన, నా చేత్తో పెంచాను, వెన్న పెట్టాను, అయినా ఈ తల్లి గుర్తుకు రాలేదా? పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు అయ్యో మా అమ్మంది పిచ్చిది అక్కడ ఎదురు చూస్తోంది అని పిలిచావా అంటే, ఆయన చిరునవ్వు నవ్వి, తల్లి నీ పూర్వజన్మలో మరి నువ్వు ఇంతవరకే కోరుకున్నావు, బాల్యలీలలు చూడాలన్నావు, ఆ వరం ఇచ్చాక కాదు అనే అధికారం, బ్రహ్మగారు ఇచ్చిన వరాన్ని కాదనే అధికారం నాకు లేదు అనగా, మరి నీ పెళ్ళి ఎప్పుడు చూడన్నాయనా అనగా, కంగారు పడకు. వసుదేవుడు దేవకి వాళ్ళిద్దరూ భూలోకంలో మళ్ళీ తింత్రిణీ వృక్షంగా పుట్టగా మారతారు. నందుడు మాత్రం పుట్టడు. ఆయన హాయిగా వైకుంఠానికి వెళ్ళిపోతాడు, గోలోకానికి. నీవు వకుళమాలిక అనే పేరుతో అయోనిజిగా భూగర్భంలో పడిపోతావు. అంటే యశోద ఎవరికి కడుపులో పుట్టదు, 7 కొండల మీద స్త్రీమూర్తిగా జన్మిస్తావు. అక్కడ యోగినీమాతగా భవబంధాలకు అతీతంగా ఒక గుడిసె వేసుకుని సొంత ఇల్లు లేకుండా కేవలం ఒక పాక వేసుకుని పర్ణశాలలో జీవిస్తావు. నా కృష్ణ విగ్రహం నీకు లభిస్తుంది, దానిని పూజిస్తావు, అప్పుడు నేను నీ దగ్గరికి చేరతాను. నాకు పద్మావతిని ఆవిడిచ్చి పెళ్లి చేస్తావు. మా పెళ్లి వల్ల నీకు భవబంధాలు తొలగిపోతాయి. కృష్ణావతారంలో చూడని కళ్యాణం శ్రీనివాస అవతారంలో చూద్దువు కానీ, అప్పుడు ఆనందం పొందుదు కానీ. నీకు కావలసిన కోరిక ఏమిటి? అత్త అనిపించుకోవడం అంతే కదా. అదేం పర్వాలేదు, ఆ కోరిక తీరుస్తాను. ఎంత ఆనందపడిపోయిందండి ఆవిడ. ఆత్రేయ అని ఒక మహానుభావుడు చాలా చక్కని పాటగా రాశాడు, ఇద్దరి సంభాషణ అన్నమాట. శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి ఎన్నో లీలలు చేశాడు కదా, అప్పుడు ఆ తల్లి చిరు చిరు నగా ఒళ్ళు చిలికే తండ్రి మురిసితి నయ్యా పుణ్యము పండి చిరు చిరు నగవుల
చిల్లికే తండ్రి మురిసి తినయ్యా పుణ్యము పండి. నవ్వులే ఎంతగా తీయనైనవి పలుకులెంతగా మధురములగును చెవి తొందరపడా మది సంబరపడే ముచ్చట తీరా మాటలాడరా చిరు చిరు నగవులు చిలికే తండ్రి మురిసి తినయ్యా పుణ్యము పండి. యదుబాల గోపాల అందెల్లు గల్లన ఇటురారా యదుబాల గోపాల అందెల్లు గల్లన ఇటురారా టక్కరి నాన్న టక్కులు మాని చక్కని నాన్న టక్కులు మాని అక్కున జేరి అమ్మ అనరా చక్కని నాన్న టక్కులు మాని అక్కున జేరి అమ్మ అనరా అల్లి బిల్లి జాబిల్లి ఆటలా నిన్ను చూచి మురి పింపవేడి తీరా యదుబాల గోపాల అందెల్లు గల్లన ఇటురారా కొంటెవాడ నీ తొంటరి పనులకు గోకులమంతా గోల పెట్టెరా గోకులమంతా గోల పెట్టెరా కొంటెవాడ నీ తొంటరి పనులకు గోకులమంతా గోల పెట్టెరా గోకులమంతా గోల పెట్టెరా.
అప్పుడు కృష్ణుడు సమాధానం చెప్పాడు. అల్లరి చేయని పిల్లలింటికి అలంకారము కారుగదమ్మ. ఒరే కొంటివాడ నీ తొంటరి పనులకి గోకులం అంతా ఏడుస్తుందిరా అల్లరైపోతుందిరా అంటే అల్లరి చెయ్యకపోతే పిల్లలు ఇంటికి అలంకారం కాదు, పిల్లవాడు చురుగ్గా లేడని అర్థం. పిల్లలు అల్లరి చేయకుండా అలా ఏడుస్తూ కూర్చున్నారంటే రోగం ఉందని అర్థం లోపల. నేను రోగం లేనివాడిని, అందుకే చురుగ్గా ఉన్నాను, అల్లరి చేస్తున్నాను. పిల్లలు అలంకారం అంటే అల్లరి చేస్తేని అన్నాడు.
పెళ్ళి చేసి నీ కాళ్లకు బంధము వేయాలయ్యా వెన్న దొంగ అత్తరికము చెయ్యాలని నీకు ఆశగా ఉందని అనవమ్మా.
అది ఆయన అన్నమాట. అల్లరి చేస్తావా, రేపొద్దున పెళ్లి చేస్తాను, ఒక్కసారి పెళ్ళి అయితే అల్లరి చేసేదే ఉంది, అడగండి కావాలంటే వీళ్ళందరినీ, ఇంకా అల్లరి చేయగలరా, చేయమంటే ఎక్కడ కుదురుతుంది, చేద్దామని ఉన్నా కూడా ఒకసారి పెళ్ళి అయ్యాక ఆవిడ అంటుంది ఇంక వీణ అంటాడు. అప్పుడప్పుడు ఈ యాత్రకు వచ్చిన వాళ్ళు కొంతమందికి మాతో పాటు చెట్లు ఎక్కాలని పొట్లెక్కాలని సరదాగా వెళ్ళాలనిపిస్తుంది. ఇందులో ఆవిడ ఎలా చూస్తుంది అనమాట, అంకుశం పరాంకుశం, ఒక్క దెబ్బకి ఎగిరిపోతాడు వీడు, కిక్కును అనకుండా ఆగిపోతాడు. కావాలంటే అడగండి లేటెస్ట్ వ్యక్తుల్ని. కాబట్టి పెళ్లి చేసి నీ కాళ్ళకి బంధం వేస్తారయ్యా వినదొంగ అనగానే, అబ్బా నా కాళ్ళకి బంధం వేడి కాదు, అత్తరికం చెయ్యాలని కోడల మీద పెత్తనం చెయ్యాలని కోడలా కూర్చో, కోడల్లో కోడల్లో కొడుకు పెళ్ళమ్మా ఓయమ్మా పచ్చి పాల మీద మేగడేదమ్మా ఆహుం ఆహుం మరి వేడి పాల మీద వెన్న ఏదమ్మా. ఇవి పెత్తరికం అంటే ఇవన్నీ చెయ్యాలని ఉందా అనవమ్మా అన్నాడు ఆయన. ఎంత అద్భుతంగా ఉంటుందండి. హిందీలో వ్రజ భాషలో చాలా బాగా సూరదాసు రాశాడనమాట. నాకు పెళ్లి చెయ్యాలనడం కాదు, కోడలు వస్తే కోడలు నెత్తి మీద ఎక్కి కూర్చుని పెత్తనం చేయించి ఆవిడ చేత పనులు చేయించుకుందామని నీ కోరిక కదా అన్నాడు. ఆవిడ సరదాపడి అవునైనా ఎంత గొప్ప వాళ్ళకైనా ఆడవాళ్ళకి అత్తా అనిపించుకోవడంలో ఎంత ఆనందమో తెలుసా. అసలు కోడలు రావాలని ఈవిడ అత్తా అనిపించుకోవాలని కోడలా కాస్త కాళ్ళు పట్టు, కోడలా కాస్త నూనె రాయి, కోడలా రెండు మెడలు కట్టు అంటే అత్తగారికి ఎంత ఆనందం. అవకాశం ఉన్నవాళ్ళు అంతా అలాగే అంటారులేండి. అందుకని అత్తరికం చెయ్యాలని నీకు ఆశగా ఉందా అనగానే అవునాయన ఎప్పుడు తీరుస్తావు అందిట. ఆయన మాట్లాడు ఊరుకున్నాడు. అప్పుడు కృష్ణావతారంలో సమాధానం చెప్పలా. అందుకే ముసలితనంలో ఏమన్నాడు, ఇప్పుడు అమ్మగారికి ఆవిడకి 128 ఏళ్ళు వచ్చాయి. అప్పుడు అమ్మా నీకు వయస్సు మీరింది, నాకు మనవలు వచ్చారు, కాబట్టి ఈ యుగంలో కాదు కలియుగంలో నేను శ్రీనివాసుడిగా ఈ శ్రీకృష్ణ విగ్రహమే కిందకి దిగుతుంది, అప్పుడు నీ కోరిక తీరుస్తానని వరమిచ్చాడు. అదిగో ఆ ఒకళ్ళ మాలిక ఆ యశోద యొక్క మారు రూపం. యశోదాదేవి భూమి మీద మళ్ళీ స్వర్గం నుంచి వచ్చి పడింది. నేల మీద పడ్డంతో ఆవిడ ఒక వృద్ధ స్త్రీగా మారింది. అంటే మరీ వృద్ధత్వం కాదు, అలాగని మరీ ప్రౌఢత్వము కాదు. కొంచెం ఇంచుమించుగా పంచాశద్వర్ష దేశీయ ఫలితసారంభైన వేణీభరంతో ఉంది. ఒక 50 ఏళ్ల స్త్రీగా ఆవిడ జన్మనెత్తింది. కొంచెం జుట్టు తెల్లగా, కొంచెం జుట్టు నల్లగా, మంచి అట్టగట్టి ఉన్న జటాజోటాలు ధరించుకుని అక్కడ పుట్టింది. ఆవిడకి పుట్టగానే అక్కడ ప్రవేశించగానే ఓ శ్రీకృష్ణ విగ్రహం దొరికింది. మంచి సుందరాకారంతో ఉన్న కృష్ణమూర్తి. కృష్ణుడి యొక్క మూర్తుల్లో కూడా కొన్ని మరీ సౌందర్యంతో ఉంటాయి. ఆ సౌందర్యమూర్తిని తన ఆశ్రమంలో పెట్టుకుంది. చుట్టుపక్కల ఉన్న ఋషుల పిల్లలందరూ ఆవిడ చేరి యోగిని మాత, మాత, మాత అని పిలిచేవారనమాట. అందరూ కూడా టీచర్ గారిని పిలిచేసేవారనమాట. ఆవిడ ఆవిడ ఏం చెబితే చేసేవారు. ఆవిడ చుట్టూ చేరేవారు. రోజు ఆవుల యొక్క పాలు పితికి తోడు పెట్టి దాన్ని చిలికి వెన్న తీసేది. ఆ వెన్నని ఆవిడ దగ్గర ఒక మట్టి పాత్ర తప్పే లేదు, ఆ వెర్రితల్లి దగ్గర ఉంటుందండి, అడవుల్లో ఉండేవాళ్ళ దగ్గర. డబ్బులా దస్కమా, వెండి గిన్నె లేదు, బంగారం గిన్నె లేదు. మురణమయ్య పాత్రలో, మట్టి పాత్రలో వెన్న పెట్టుకుని ఆశ్రమంలో పెట్టి కృష్ణుణ్ణి పూజించి అష్టోత్తరం చదివి, ఆయన మీద ఎన్నో అష్టకాలు చదివి, వసుదేవ సుతం దేవం లాంటివి ఆ రోజుల్లో అప్పటికి లేకపోయినా అటువంటి ఎన్నో స్తోత్రాలు ఆవిడ చదువుకునేది. ఎందుకంటే వసుదేవ సుతం దేవం మొన్నటిది, వల్లభాచార్యులది. ఆవిడ కాలంలో అటువంటి మధురమైన ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. అవన్నీ చదువుకుంటూ కృష్ణుడికి వెన్న పెట్టేది. ఆ వెన్న తిన్నట్టే అనిపించేది ఆవిడకి. ఆవిడ వెన్న నైవేద్యం పెట్టి బయట కందమూలాలు తవ్వుకు రావడానికి వెళ్ళేది. పైన కొండ మీద పళ్ళు తెచ్చి, ఏవో దుంపలు తెచ్చి, ఆ తర్వాత వాటిని కృష్ణుడికి నివేదన పెట్టి తిందామనుకుని ఆవిడ తన గుడిసెకి తలుపు దగ్గరికి వేసి బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆ వెన్న మాయమైపోయేది. ఆ వెన్నంతా ఆయన ఆప్యాయంగా నాకేవాడు. అడుగున మాత్రం ఒక పెసరిని తట్టి పెట్టేవట. అది ఆవిడకి ప్రసాదంగా. ఆ ప్రసాదం ఆవిడ తింటే ఏం మాధుర్యం! అసలు వెన్నపూస కూడా తాజా తాజా వెన్న తింటే, మళ్ళీ ఫ్రిడ్జ్లో ఏడాది క్రితం పెట్టి తీసుకొచ్చి పెడితే దరిద్రంగా ఉంటుంది, కానీ తాజా వెన్న నవనీయతం అన్నారు. అది కూడా నవ్య నవనీయతం. తింటే ఆ రుచే వేరు. అసలు ఈ నవ్య నవనీయతాలే దొరకట్లా. ఏ ఇంటికి వెళ్ళండి, గురువుగారు వెన్న అండం, ఆ వెన్న చూస్తే దున్నలాగా అని కొట్టుకోవాల్సి వస్తుంది కత్తితోటి. ఎందుకని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి పెడతారు. ఇహ అది కొయ్యలేక కొయ్యలేక నానా యాతన పడిపోతున్నాం. అవి దంతాలకు తగిలితే నానా బాధ పడుతోంది. ఇహ కొంతమంది ఉన్నారు, అమ్మో వెన్నే బాబాయ్ వద్దండి అంటున్నారు. ఇన్ని రకాల కారణముల చేత కలియుగంలో వెన్నకి దూరం అయ్యాం. కానీ వెన్నకన్నా మిన్నయ్యైన పదార్థం మరొకట్లే చాలా మంచిది. అదేం కొవ్వు ఉండదు. కొవ్వు ఎప్పుడు వస్తుంది? ఇంట్లో పడుకుంటే తినేసి. చక్క నడవండి. మీరంతా రోజు మీ అపార్ట్మెంట్ల దగ్గర నుంచో ఇళ్ల దగ్గర నుంచో పురాణం వినడానికి నడిచిరండి. ఇక్కడికి 4 రోజులు పురాణం వినడానికి నడిచి వస్తే కరకరకరక కడుపు కదిలిపోయి ఆకలేసి ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాని ఎక్కడదోక లోపలికి, ఆటోతో లోపలికి వస్తే ఏమవుతుంది? ఆకలేమొస్తుంది, ఆటోమేటిక్గా కడుపు అంతా మూసుకుపోతుంది, అనారోగ్యం వస్తుంది. ఎక్సర్సైజ్ ఉండాలి, శరీరానికి వ్యాయామం ఉండాలి. పూర్వం మన వాళ్ళంతా గోదావరి తీరానికి నడిచి వచ్చేవారు, హాయిగా స్నానం చేసేవారు. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి హాలాహలం అయిపోయేది, క్షుత్తు. అప్పుడు ఏం తిన్నా భస్మం అవుతుంది. అందుకని ఆ రోజుల్లో 50 బూరెలు శుభ్రంగా అందులో నెయ్యి వేసుకుని కుమ్ముకు తినగలిగేవారు. ఇప్పుడు ఒక బూరి తినగలిగేవాడు ఉన్నాడు, బూరి తింటే బేరం ఉంటున్నాడు. కారణం ఏమిటంటే శరీరానికి వ్యాయామం ఉండాలి. అటువంటి నవ్య నవనీయతం, మధురమైన ఆ నవనీయతం శ్రీకృష్ణుడు తిన్నాక ప్రసాదం ఆవిడ తిని నున్నగా ఆరోగ్యంగా ఉండేది. ఆవిడ్ని వెళ్ళి ముచ్చటగా దగ్గరకు చేరి ఇక్కడ ఉంటానని అనుమతి అడిగితే ఆవిడ ఒప్పుకుంటే నీకు స్థలం ఇస్తాను అన్నాడు వరాహస్వామి. అసలు ఈయన వచ్చింది ఎందుకు కదా? అలాగేనని బయలుదేరట. ఆ సమయంలో వకుళమాలికకి 32 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులందరూ కూడా బ్రహ్మచారులు, పెళ్లి కాని వాళ్ళే. అందరూ కూడా 20 నుంచి 25 ఏళ్ళ మధ్యలో వయస్కులు. ఆ శిష్యులందరూ కూడా అమ్మగారి కోసం తాజా వెన్న పట్టుకొచ్చారు. ఆ వెన్న శ్రీకృష్ణ విగ్రహం దగ్గర పెట్టింది ఆవిడ. అందరూ కూడా మధ్యలో వాయించేవాళ్ళు కొంతమంది, చిడతలు వేసేవాళ్ళు కొంతమంది, అందరూ కూడా పుచ్చుకుని ఉన్నారు. పరమ మధురంగా వకుళమాలిక గోపాల సంకీర్తన చేస్తున్నది. భగవంతునికి సంకీర్తన అంటే చాలా ఇష్టం. అసలు కలవు సంకీర్తన తండంలో సంకీర్తన అంటే ఉత్తినే నామస్మరణ చేయటం అని కదా. అక్కడ మధురముగా పలికితే ఆయనకి ఇష్టం అన్నమాట. మనం యథాశక్తిగా భగవంతుని యొక్క పాటలు అప్పుడప్పుడైనా పాడుతూ ఉండాలి. మందని వాళ్ళకి నేను చెప్పేది ఉంది, ఎన్ని రకాల పాటలు చక్క చక్కగా మంచి మంచిగా. పరబ్రహ్మ గురువ అని ఒకళ్ళు, అల్లని నల్లని గోకుల కృష్ణ అని ఆవిడ పలుకుతూ ఉంటే ఆ ఉత్సాహం నిన్న మొన్న కొంచెం కనపడలేదు, కానీ అంత పూర్వం ఓ ఒక ఉద్ధృతి అనమాట. ఆ ప్రవాహానికి కృష్ణుడు పరిగెత్తుకు రాకుండా ఉంటేటండి. అల్లరి నల్లని గోకుల కృష్ణ మెల్లగరారా అంటే మెల్లగా ఎందుకు వస్తాడు, పరిగెత్తుకే వస్తాడు ఆయన, మొత్తం విన్నంత ఆయనే పట్టుకుపోతాడు. అంటే మనం పిలవడంలో ఆర్తిలో ఆ పాటలు పాడుతుంటే ఎంత ముచ్చటగా ఉంది, అసలు ఎన్ని పాటలు పాడుతున్నా అన్ని ముచ్చటగానే ఉంటాయి. ఆ అల్లరి నల్లని గోకుల కృష్ణ అనేది మాత్రం మా ఐదారిది గురువుగారిని బరీ ఆకట్టేసింది. ఎందుకంటే కృష్ణ శబ్దం ఒకటి కదా, ఆ అల్లరి అండం ఉంది కదా, ఆ నల్లని వాడి అండంలో ఎంత ఆనందం వచ్చేస్తుందో తెలియకుండా అనమాట. ఏమిటో తెలియదు కానీ కృష్ణుడి యొక్క నామస్మరణ, కృష్ణుడి పాట, ఆ గోపాల శబ్దం, గోవింద శబ్దం ఆకట్టుకోకుండా ఉంటుందా? భూమి మీద పుట్టినవాడు మానవుడు అనిపించుకుంటే మాత్రం వాడు కృష్ణుని తిట్టాడంటే అంత నీచుడు మరొకడు లేడు. గోపాలుణ్ణి, ఆ యాదవుల్ని పొగడని వాడి జన్మ దండుగట. అసలు యాదవులు అనే శబ్దం వింటేనే శరీరం ఎంత ఆనందం పొందుతుందంటే, ఆ యాదవాయ మాధవాయ అంటూ ఉంటే మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాం ఆ రూపంలో కృష్ణుడు పుట్టాడనమాట. అందుకే కలియుగంలో తరించాలంటే యాదవులను, ఆ యాదవులకు నాయకుడైన కృష్ణుణ్ణి నిత్యం పూజించాలి, నిత్యం ప్రశంసించాలి. వాళ్ళని తలుచుకోకపోతే అసలు నిద్రే రాదు పొమ్మన్నారు మనకి. అంత గొప్ప జాతి అండి అది, అంత గొప్ప అవతారం కృష్ణమూర్తి అవతారం అంటే. అటువంటి అవతారాన్ని వీడు భక్తితో తలుచుకుంటోంది. గోపాల నందగోపాల ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల, గోపాల నంద గోపాల గోపాల. వీణుల విందుగ వేణుగానము వినితరింపగా వేచితిరా, వీణుల విందుగ వేణుగానము వినితరింపగా వేచితిరా, వేచి వేచి ఈ వెన్న ముద్దవలే కరగిపోయేరా నా బ్రతుకు, కరగిపోయేరా నా బ్రతుకు, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల నంద గోపాల గోపాల. వెన్న మీ గడ్డలు జున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట, వెన్న మీ గడ్డలు జున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట, పాలను మృచ్చిలి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్యా, ఈ తల్లి హృదయము ఓర్వలేదయ్యా, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల, ఆ గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల గోపాల. ఆవిడేమో గోపాల నందగోపాల అంటుంటే అమ్మా అమ్మా అంటూ వచ్చాడు సరిగ్గా శ్రీనివాసుడు. ఆవిడ వెన్న నైవేద్యం పెట్టింది కూడా, ఆవిడ విద్యార్థులు ఉన్నారు బ్రహ్మచారులు అందరూ ముక్తకంఠంతో మధుర కంఠంతో గోపాల నందగోపాల అంటూ ఉంటే పిలిచావా అమ్మ అన్నట్టుగా శ్రీనివాసుడు వచ్చి అమ్మా అమ్మ అన్నాడు. ఉలిక్కిపడింది, కృష్ణుడు విగ్రహంలోంచి పలుకుతున్నాడేమో అని అనుకుని ఇంతలో అమ్మాయి బయట నుంచి వినపడింది. ఒక్కసారి ఆవిడ వెనక్కి తిరిగి చూసింది. సరిగ్గా గొమ్మం దగ్గర మహాద్భుత సౌందర్యంతో నెత్తి మీద కట్టు కూడా అందం ఇచ్చింది అండి ఆయనకి. ఇక్కడ జిల్లేడాకు వేసి ఓ తలపాగా కింద చుట్టారు ఆయనకి. ఆ తలపాగా కూడా గోపాలుడికి ఎంత అందంగా ఉందో. నల్లగా మేఘం వంటి శరీరంతో నెమలిపించం పైన పెట్టుకుని ఒత్తైన కాకపక్షములు చుట్టూ వేళ్లాడుతూ ఉండగా పసుపు పచ్చని బట్ట కట్టుకుని ఎర్రని చిగురు పెదవులతో తెల్లని దంతాలతో పొడవైన చేతులతో సంపంగి మొగ్గలాంటి ముక్కుతో ఉందా లేదా అనిపిస్తున్న నడుముతో ఎర్రని తామర పువ్వులాంటి చేతులతో అటువంటి తామర పువ్వులాంటి పాదాలతో అతి సుకుమారమూర్తి సౌందర్య స్వరూపుడు శ్రీనివాసుడు అక్కడ కనబడగానే పులకించిపోయి బాబూ పిలిచావా అంటూ లేచిపోయింది ఆవిడ. ప్రేమగా తీసుకొచ్చింది, పక్కన కూర్చోబెట్టుకుంది. గాయం ఏమిటినైనా ఆయన తడిమిల చెయ్యి పెట్టిందిట. టక్కన గాయం పోయింది, కట్టు ఊడిపోయింది, అసలు మచ్చుంటే ఒట్టు. మాతృమూర్తి ప్రేమకి పుళ్ళు కూడా తొలగిపోతాయి. అప్పుడైన అమ్మ ముందు ఆకలిగా ఉంది అనగానే ఇక్కడ పెట్టడానికి ఉందైనా ఈ వెన్నపూస తప్ప ఆయన వెంటనే అదే ఉత్తప్పుడైతే ఏమనేది, ఇది కృష్ణుడికి నైవేద్యం పెట్టాను ఆయన తిన్నాక ప్రసాదం పెడతాను అనేది. ఇప్పుడు నైవేద్యం పెట్టలేదు, గిన్నె ఇంకా అక్కడ పెట్టింది, ఓం భూర్భువ స్వః అనలేదు ఇంకా ఆవిడ. కానీ ఇప్పుడు ఈ స్వామివారు కనబడగానే వెనక ముందు చూడకుండా ఆ వెన్నపూస పెట్టగానే ఇదేగా నాకు ఇష్టం అని మొత్తం తిన్నాడు ఆయన. ఆఖరిని ఇంత పిసర తీసి ఆ నోట్లో పెట్టాడు. మామూలుగా అయితే మనం ఎంగిలి అంటాం కదా, అది మంగళం. అసలు ఎంగిలి పదం వాడిన నేను అదికే, మంగళం కోసలేంద్రాయ అంటాను అదికి ఎక్కడైనా ఎవరిని ఎంగిలి చేస్తే. అంత గొప్ప శబ్దం వాడారు దానికి. పరమేశ్వరుడు పరమాత్ముడు తిని ఇంత పిసరు ఆవిడ నోట్లో పెట్టాడు. పరమేశ్వర అర్పణంబుగ పరజనులకు భిక్ష ఇడిన పరలోకమున పరగెదరట తుది సాక్షాత్ పరమేశుడు భిక్ష చేయ ఫలమెట్టిదియో. ఎవడైనా ఇంటికి ఒక ముష్టివాడు వస్తే ఆ పాత్రలో ఇంత అన్నం పెట్టి పరమేశ్వరార్పణ వస్తువు అంటే ముష్టివాడి రూపంలో పరమాత్మ తింటాడు, మనకి స్వర్గం వస్తుంది, మోక్షం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. అటువంటిది సాక్షాత్ పరమేశ్వరుడు ఇవాళ భిక్ష చేశాడు. ఆవిడకి ఎటువంటి ఫలం వస్తుందో ఒకసారి ఆలోచించండి. పోతన గారు చాలా అందంగా రాస్తాడు ఈ పద్యాన్ని. ఎవరికో పెడితేనే పరమేశ్వరార్పణ వస్తు అంటేనే పరమేశ్వరుడికి ఇచ్చిన పుణ్యం వస్తుందంటే సాక్షాత్ పరమేశ్వరుడు భిక్ష చేయ ఫలం ఎట్టిదియో. ఆ పరమేశ్వరుడు స్వయంగా వచ్చి ఆవిడ చేతి వెన్న తింటే ఆవిడకి ఏం ఫలితం వస్తుందో ఎవడు వర్ణించగలుగుతాడు? ఆ ఫలితాన్ని ఇంతింతని ఎవ్వరూ చెప్పలేరు. ఆ యోగం ఆవిడకి పట్టింది. ఆవిడ ఒళ్ళో తలబెట్టాడు ఆయన. నాయన నీ ఊరేది, పేరేది అని అడిగితే ఊరేదో తెలియదు, మరి ఎక్కడుంటావు, నీ దగ్గర ఉండమంటే ఉంటాను, ఇంతకంటే అదృష్టమా, నా ఆశ్రమంలో ఉండిపో, ఊరు లేదా నాకు మళ్ళీ నీకు ఊరు లేదా, పేరు లేదా, పేరు లేదు, అనంత నామధేయాలు కలిగిన వాణ్ణి, అనామకుణ్ణి అనగానే ఏ పేరు లేకపోతే ఈ రోజు నుంచి శ్రీనివాస అని పేరు పిలుస్తున్నాను. ఆయన అన్నాడు, శ్రీ లేక ఏడుస్తున్న సమయంలో మంచి పేరు పెట్టావమ్మా శ్రీనివాస అన్నావా అన్నాడు ఆయన. నేను అన్నానుగా నీకు శ్రీ వస్తుంది నాయన. మరి ఎవరు, ఎవడి వాడివి నువ్వు? ఒంటివాడనేను, ఒంటివాడనేను, ఒరులు నాకును కారు, ఒరుల కౌదు నేను, ఒకటి లేదు, నేను ఒంటరి వాణ్ణి, ఎవ్వరూ నాకు లేరు, నాన్నవాళ్ళు నాకు అందరూ ఉన్నారు, కానీ నాకు మాత్రం ప్రత్యేకంగా ఫలానా వాడనేవాడు ఎవడు, బంధువు లేడు, చుట్టం లేడు. సిరియు కలదు తొల్లి, ఒకప్పుడు లక్ష్మి ఉండేది కానీ ఇప్పుడు అలిగి నన్ను విడిచి ధరణికి వెళ్ళిపోయింది, ప్రస్తుతం పేదరికంతో బాధపడుతున్నాను అని ఆ తల్లి దగ్గర చెప్పగానే, నువ్వు పేదవాడివేమిటి, నీ సౌందర్యమే కోటాను కోట్ల విలువ చేస్తుంది, నీ పలుకులు అవే నీకు సంపద, ఎవరూ లేని ఈ తల్లి దగ్గరుండి నా ఆశ్రమంలో ఉండి నన్ను అనుగ్రహించవా నాయన అంది. అంతకంటేనా తల్లి నీ దగ్గరికి, అందుకే వచ్చానన్నాడు ఆయన. శ్రీనివాసుడని ఈ పేరు పెట్టడంతో ఆవిడ ఈ బ్రహ్మచారులకు ఆనందం వచ్చి శ్రీనివాసుడు శ్రీనివాసుడు అని అక్కడున్న పళ్ళన్నీ శ్రీనివాసాకారంలో అమర్చారు. వాళ్ళు నైవేద్యం కోసం చుట్టుపక్కల చెట్ల నుంచి అరటి పళ్ళని, ఇంకేవో బత్తాయి పళ్ళని, బదరీ ఫలాలని ఇవన్నీ తెచ్చారు. ఈ పళ్ళతో శ్రీనివాసనామం చేర్చారట. పేరు ఎప్పుడు కూడా బియ్యంలో రాయాలని శాస్త్రం, నామకరణం చేసేటప్పుడు ముందు బియ్యంలో రాయాలి. ఇప్పుడు ఇక్కడ బియ్యం కాదు, పళ్ళున్నాయి, అందుకని ఆ ఫలములతోటే శ్రీనివాస అని రాశారు. మనం ముగ్గులు పెడుతూ ఉంటాం కదా, ముగ్గుతోటి పేర్లు పెడతాం, కానీ అక్కడ ఫలాలతో పెట్టారు. తదనంతర అద్భుత కథా విశేషాలతో మళ్ళీ మధ్యాహ్నం కలుసుకుందాం. యథాప్రకారంగా రోజులాగే 2:30 నుంచి 3 దాకా ఓ 10 నిమిషాలు అటు ఇటులో దాన్ని ఏమంటాం పురుషోత్తమ మహాత్మ్యాన్ని సత్యనారాయణ గారు వివరిస్తారు. అయ్యాక ఈ శ్రీనివాసుడి చరిత్ర, పద్మావతి పరిణయ ఘట్టాదులు ఇవన్నీ చెప్పుకుందాం. వెంకటేశ్వర మహాత్మ్యం చాలా గొప్పది. ఇంకా మనకి మిగిలింది కేవలం 2.5 రోజుల కాలం. ఈ 2.5 రోజుల కాలం శ్రద్ధగా విని తరిద్దాం. మళ్ళీ మధ్యాహ్నం కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.